సర్వగత అవతార నిత్య సందర్శనము ద రీఅపేరెన్స్ ఆఫ్ ద అవతార్ అని మాస్టర్ ఆర్కే ఇచ్చిన ఈ గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం మనం. దాంట్లో క్రిందటి క్లాసులో గాయత్రి మంత్రం రీఅపేరెన్స్ ఆఫ్ ద అవతార్కి ఎలాగా రిలవెన్స్ అని అడిగారు, దాని గురించి కొంత చెప్పుకున్నాను. ఇవాళ అది కంటిన్యూషన్. అసలు సర్వగత అవతార నిత్య సందర్శనం అనే ఈ సమన్వయ అవతారం గురించి చెప్పబడే ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దీంట్లో మనం కొన్ని పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. మామూలుగా అవతారం చేసే పని ఏంటి? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్నం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. నన్ను నేను సృజించుకుంటాను, ఎక్కడెక్కడైతే అధర్మం పెంచి పెరిగిపోతుందో అప్పుడు ధర్మాన్ని స్థాపించడానికి. అలాగే పరిత్రాణాయ సాధూనాం, సాధువులందరినీ రక్షించడానికి. వినాశాయ చ దుష్కృతం, దుష్కర్మలను చేసేవాళ్ళని, దుష్కృత్యాలను చేసేవాళ్ళని అందరినీ నశింపచేయటానికి నన్ను నేను అవతారం మాటిమాటికి సంభవామి యుగే యుగే, మళ్ళీ మళ్ళీ యుగం ప్రతి యుగంలోనూ వస్తాను. యుగము అనే దానికి బోల్డ్ అర్థాలు ఉన్నాయి. యుగం అంటే మనకు బయటికి తెలిసింది ఏంటంటే చాలా పెద్ద యుగాలు. అదేంటంటే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. అలా కాకుండా ప్రతి 5 ఏళ్లని ఒక యుగం అంటారు. 5 ఏళ్ల చొప్పున ఒక యుగం అనేది ఉంటుంది. తెలిసినా తెలియకపోయినా ఇండియా కూడా ఏం చేస్తుందంటే పంచవర్ష ప్రణాళికలు వేస్తుంది. అంటే ఒక యుగానికి సంబంధించిన ప్రణాళిక వేస్తుంది, యుగ ప్రణాళిక. గురువుగారు కూడా యుగ నిర్మాణ ఆయోజనలో 5 ఏళ్లకు ఒక పంచవర్ష ప్రణాళిక ఇచ్చారు. 5 సంవత్సరాలు కలిపి ఒక యుగం అంటారు. అలాంటి అది జ్యోతిష్ శాస్త్రంలో ఎప్పటి నుంచో చెప్పబడి ఉన్నది. యుగము అంటే 5 సంవత్సరాలను కూడా యుగం అంటారు. ఇప్పుడు ఈ ఆ ప్రామిస్ ఏదైతే ఉందో, ఎక్కడైతే అధర్మం పెచ్చు పెరిగిపోతుంటే అధర్మాన్ని పక్కకి తీసేసి మొత్తం దాన్ని నిర్జించి మళ్ళీ ధర్మాన్ని స్థాపించడము, సాధువులను రక్షించడము, దుష్కృతం చేసే వాళ్ళందరినీ శిక్షించడం అనే కార్యక్రమాలు అవతారం లక్ష్యం అయితే ఈ సర్వగత అవతారం లేకపోతే సమన్వయ అవతారం చేసే పని ఏంటి అనేది కూడా మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. వాటితో పాటు ఏం చేస్తుందంటే ఈ సర్వగత అవతారం సమన్వయ అవతారం ముఖ్య లక్షణం ఏంటంటే ఈ అవతారానికి ఎవరైతే శిష్యులుగా ఉంటారో ఈ అవతారం దగ్గర ఎవరైతే శిష్యరికం చేస్తారో వాళ్ళకి ఎవరైతే ఆయన దగ్గర దీక్ష తీసుకుంటారో అలాగే ఈ అవతారంతో పాటు ఉత్సాహంగా పనిచేసేవాళ్ళు ఉంటారు దీక్ష తీసుకోక్కర్లేదు ఆయన దగ్గర శిష్యులుగానే ఉండక్కర్లేదు జస్ట్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ప్లస్ ఈ కార్యక్రమం బాగుంది చేద్దాం అనుకుని ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసేవాళ్ళకి ఇంకా లీడర్స్ ఇన్ ద సొసైటీ హ్యుమానిటీ మొత్తం మీద మన సొసైటీలో ఆర్థిక రంగంలో లీడర్స్ అలాగే సామాజిక రంగంలో మనకు రకరకాల దానివంటి బ్రాంచెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రోటరీ ఉంది అలాగే రెడ్ క్రాస్ ఉంది అలాగే ఇంకా గోల్డెన్ క్లబ్స్ ఉన్నాయి. తర్వాత పొలిటీషియన్స్లో మంచి మంచి పొలిటీషియన్స్ ఉంటారు ప్రజలు మొత్తం అందరికి బాగు ఎలాగా అని ఆలోచించేవాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాగ ప్రతి రంగంలోనూ అలాగే నాటక రంగం ఉందనుకుందాం అలాగే ఈ టెక్నాలజీ అంతా వాడుకునే ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ టీవీ కానీ ఈ రకమైన లేటెస్ట్ ఎలక్ట్రానిక్ మీడియా అంతా వాడుకునేవాళ్ళు కానీ వాళ్ళల్లో ఎవరైతే ఇంపార్టెంట్ ప్రామినెంట్ పర్సన్స్ ఉన్నారో అలాంటి వాళ్ళందరినీ కూడా ఈ సమన్వయ అవతారం ప్రభావితం చేస్తుంది. ఈ సమన్వయ అవతారం వాళ్ళకి ఏమిస్తుంది? అవతారం ఏదో ఇస్తేనే వీళ్ళు పనిచేయగలరా? ఏమిస్తుంది అనేది చాలా ముఖ్యం. అది మనందరం కూడా ఈ సమన్వయ అవతార ప్రకటీకరణకు పనిచేస్తున్నాం అనే గుర్తు ఉండాలి మనకు. సాందీపని గురుకులంలో ఏం నేర్చుకుంటాము, సాందీపని గురుకులం ఏం చెప్తుంది, సాందీపని గురుకులంలో అసలు లక్ష్యాలు ఏంటి అంటే రాబోయే అవతారం యొక్క ప్రకటీకరణకి మార్గము తయారు చేయడంలో మనం కూడా మిగతా వాళ్ళతో కలిసి పనిచేస్తాము. మనం ఒక్కడమే చేసేస్తామనే అహంకారం ఉండకూడదు. అందరితో కలిసి పనిచేస్తూ ఆ సమన్వయ అవతారం ఏదైతే ఉందో ఆ అవతారం యొక్క ఆగమనానికి కావలసిన పరిస్థితులు కల్పిస్తాము. ఆ అవతారం మనకేమిస్తుందంటే మొట్టమొదట జీవన శక్తిని ఇస్తుంది. జీవన శక్తిని ఇవ్వటం అంటే ఏంటి? విత్తనాలు వేసామనుకోండి, కొన్ని మొలకెత్తాయి కొన్ని మొలకెత్తవు, అంటే దాంట్లో లైఫ్ లేదనమాట. ఈవెన్ ఈ మధ్య నేను జెమ్స్ అంటే మనకు ఈ ఉంటాయి సార్ నవరత్నాలు, ఆ నవరత్నాలు ఉన్న షాప్కి వెళ్ళాం. అక్కడ ఒక టెస్టింగ్ మెషిన్ ఉందనమాట. ఆ మెషిన్ పెట్టి చూస్తే అవి మొత్తం అన్ని లైట్లు వెలుగుతాయి, బాగా దాంట్లో ఎనర్జీ ఉంటాయి, లేకపోతే కొన్ని వెలుగుతాయి, లేకపోతే అసలు వెలగవు. అసలు వెలగని దాంట్లో లైఫ్ లేదని చెప్పాడు ఆయన. అలాగా ఈవెన్ స్టోన్స్ని టెస్ట్ చేసి దాంట్లో లైఫ్ ఉందా లేదా అని చెప్తున్నది ఇప్పుడు మోడర్న్ సైన్స్. ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఎలాంటివి వచ్చాయి. ఎలాగైతే విత్తనం మొలకెత్తడానికి కావాల్సిన శక్తి విత్తనంలో ఉంటేనే దాంట్లో నుంచి మొలక బయటకు వస్తుందో, అలాగే మనలో కూడా మనలో ఉన్న సంస్కారాలు మొలకెత్తాలి. ఊరికే మంచి మంచి లక్షణాలు ఉన్నాయి మాకు, మేము చాలా మంచివాళ్ళం, ఎవరికి ఉపయోగం? మంచితనం ఉండటం మంచిది, కానీ అది ఈ రాబోయే అవతార ప్రకటీకరణకు కావాల్సిన పనులు చేయటంలో దాన్ని ఉపయోగించకపోతే వేస్ట్. అందుకని మనకున్న మొదటి వరదానం ఏంటి, ఆయన దగ్గర నుంచి ఆ రాబోయే అవతారం జీవన శక్తిని ఇస్తాడు. ఆరోగ్యంగా జీవించటం, సరిగ్గా ఆలోచించడం అనేవి ఇస్తాడు. అలాగే నెక్స్ట్ ఇచ్చేది ఏంటంటే పోషణ, మన పోషిస్తాడు. గురువుగారు అంటారు చూసారా, మీరు మా పని చేసి పెట్టండి, మీ పని మేము చేస్తాం, మీరు విరిగా సాధన చేయక్కర్లేదు. మాతాజీ డైరెక్ట్గా చెప్పారు, మీకు ఎవరికైనా సరే ఉద్యోగాలు కానీ మిగతావన్నీ కానీ మేమే ఇప్పించాం, మిమ్మల్ని అందరినీ పిలకబట్టుకుని ఆడిస్తున్నాం, మీరు ఆడాల్సిందే. మనకు తెలియదు వాళ్లే ఇచ్చారా అంటే, మన ప్రతిభ అనుకుంటాం ఉద్యోగం రావటం కాదు, మనకు వచ్చినవన్నీ వాళ్ళు ఇచ్చారని ఒక దాని ఏమంటారంటే కృతజ్ఞతాభావంతో మనం గురువు పనిలో నిమగ్నమై ఉండాలి. ఇది చేస్తే ఏదో వస్తుందిట, ఇది చేయకపోతే చాలా కష్టం, అలా అనుకోకూడదు. ఈ జ్ఞానం మనకు ఎందుకు ఇచ్చారు ఇన్నేళ్ల పాటు మాస్టరు, 30 ఏళ్ల పాటు ఎప్పుడు వెళ్తే అప్పుడు చెప్పేవారు. టైం అంటూ ఏం లేదు దానికి, రాత్రి వెళ్ళినా పగలెళ్ళినా అర్ధరాత్రి రెండింటికైనా సరే చెప్తూ ఉండేవారు. అవన్నీ అంత శ్రమ కోర్చి ఆయనకు అస్సలు ఎండ పడదు, అలాంటి కటిక ఎండలో కూడా కూర్చుని చుర్రుమని కాలే ఎండలో తలకాయ చుర్రుమంటున్నారు, అలాగే కూర్చుని చెప్పిన సందర్భాలు సత్రయాగం సందర్భంలో నెల రోజులు అలాగ ఎండలో మాడిపోయారు. ఇవన్నీ ఎందుకు అంటే మానవాళికి మీద ఉన్న ప్రేమ, మానవాళి మీద ఆయనకున్న ప్రేమ. అలాంటి ప్రేమ పురుషుడు, ప్రేమ అవతారుడైన మాస్టర్ దగ్గర మనం నేర్చుకున్నందుకు మన బాధ్యత ఏంటంటే ఆయన ఎడలు చూపించాల్సిన గౌరవం, ఆయన ఎడలు చూపించాల్సిన కృతజ్ఞత, ఆయనకి ఇవ్వాల్సిన గురుదక్షిణ ఏమిటి అని ప్రశ్నించుకుంటే ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని 10 మందికి పంచడం, జ్ఞాన యజ్ఞాలు ఎక్కువగా కండక్ట్ చేయండి అని ఆయన చెప్పారు. సో ఆ జ్ఞాన యజ్ఞంలో చెప్పినవి ఏంటంటే, ఒకటి, పరమ వందని మాతాజీ, పరమ పూజ గురుదేవుల సాహిత్యం అందరి దగ్గరికి వెళ్ళాలి. రెండోది, మాస్టర్ జ్వాలాకులు గారి పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఇవి అందరికీ పరిచయం చేయాలి. మూడోది ఏంటంటే ఎడ్గర్ కేసీ గురించి చాలా తక్కువ మందికి కాదు, బాగానే తెలుసు. దాంట్లో ఆయన గురించి ఏంటంటే స్లీపింగ్ ప్రాఫిట్ అని చెప్పేవారు మాస్టర్. ఇప్పుడు ఆయన అలా ట్రాన్స్లోకి వెళ్ళి ఏ కర్మ చేయటం వల్ల ప్రస్తుతం ఈ పరిస్థితిలో వ్యక్తి ఉన్నాడు, ఎందుకు బాధపడుతున్నాడు, ఎందుకు ఏదైనా అనారోగ్యం వచ్చింది, ఇవన్నీ చెప్పేవాడు. కర్మ సిద్ధాంతంలో ఎక్స్పర్ట్ అనమాట. ఆ మూడు, ఎవరైతే ఇప్పుడు మనం ముగ్గురు గురించి చెప్పుకున్నా, ఆ మూడు రకాల వ్యక్తుల యొక్క సాహిత్యాన్ని అందరికి అందజేయడం అనేది సాందీపుని గురుకులం చేసే పని. జ్ఞాన యజ్ఞం మొదటగా, జ్ఞాన యజ్ఞం అయిన తర్వాత మిగతా పనులు. కాబట్టి మొదట మనం దాంట్లోనే ఉన్నాం. ఇక్కడ ఆ సమన్వయ అవతారం మనకి ఇచ్చే ఏమిటంటే, మనకు చెప్పుకున్నాం జీవన శక్తిని ఇస్తుంది ఆ సమన్వయ అవతారం, మనకు పోషణను ఇస్తుంది, ఇంకా మనని సరైన మార్గంలోకి నడిపిస్తూ ఎప్పుడు వెన్నుదన్నుగా ఉంటుంది అన్నమాట, ఎప్పుడు అండగా ఉంటుంది. ఇలాంటి అవతారం గురించి గాయత్రి మంత్రం ఏం చెప్తోంది, అది మనం కిందసారి చెప్పుకున్నాం, ఇవాళ కంటిన్యూషన్ అని చెప్పుకుంటున్నాం. ఈ గాయత్రి మంత్రాన్ని 3 పాదాలుగా మన అందరికీ ఉంటుందని తెలుసు. గాయత్రి మంత్రం ప్రతి వాళ్ళకి తెలుసు, 3 పాదాలు. ఒక్కొక్క పాదానికి 8 అక్షరాలు ఉంటాయి. తత్, సవితుర్, వరేణ్యం అది 1వ పాదం. 2వ పాదం భర్గో దేవస్య ధీమహి. 3వ పాదం ధియో యోన ప్రచోదయాత్. మరి మొదటివి చెప్పలేదు ఏంటి అంటే, మొదటివి మొట్టమొదటి ఓంకారం. అసలు గాయత్రి గురించి చెప్పేటప్పుడు ఒక సందర్భంలో ఏం చెప్తారంటే, అసలు అంతా ఉన్నది ఓంకారమే. ఆ ఓంకారం గురించి అర్థం కావాలంటే అప్పుడు దాంట్లోంచి వ్యాహృతులు వచ్చేయటం. వ్యాహృతులు అంటే ఒక చోట నుంచి అలా ఎక్స్పాండ్ అవుతుందన్నమాట. ఇప్పుడు మనం సూర్యుడి కేసు చూసాం అనుకోండి, మొట్టమొదటి కిరణాలు అలా కొంచెం ఉంటాయి, తర్వాత అలాగే సూర్యకిరణాలు ఎక్స్పాండ్ అవుతుంటాయి. అలాగా ఓం అనేది ఒకటి ఉంటే దాని గురించి అర్థం కావాలంటే 3 వచ్చేటి దాంట్లోంచి, భూ, భువ, స్వహ. భూ అంటే ఎక్కడెక్కడ పదార్థం ఉందో అదంతా భూ అనే ఒక పదంతో చెప్పబడుతుంది. ఎక్స్పాండ్, అది ఎంత ఎక్స్పాండ్ అవుతుంది భూ అనేది, ఈ సృష్టిలో ఎక్కడెక్కడ పదార్థం ఉందో అదంతా కూడా ఒకే అక్షరంతో చెప్పబడుతుంది. భూ, కుజుడిలో భూమి ఉంది అంటే పదార్థం ఉంది, మ్యాటర్ ఎక్కడెక్కడ ఉంది, గురుడిలో ఉంది, శుక్రుడిలో ఉంది, శనిలో ఉంది, ప్లూటోలో ఉంది, ఇంకా యురేనస్లో ఉంది, నెప్ట్యూన్లో ఉంది, లేకపోతే ఇంకెక్కడో సప్తమహర్షుల సంబంధించిన ఆ నక్షత్రాల్లో ఉంది, అక్కడక్కడల్లా కూడా భూ ఉన్నట్టే. మనకు భూ గురించి తెలిసిందా? మన దగ్గర ఉన్న పదార్థం గురించి తెలియదు. మన శరీరం కూడా పదార్థమే, ఈ పదార్థం గురించి ఎంత తెలుసు? కాబట్టి భూ. నెక్స్ట్ భువ, ఎక్కడెక్కడ శక్తి ఉందో అక్కడక్కడల్లా భువ శక్తి. అది ఎలక్ట్రిసిటీగా ఉండొచ్చు, మ్యాగ్నెటిజంగా ఉండొచ్చు, లేకపోతే ఇంకా హీట్గా ఉండొచ్చు, లైట్గా ఉండొచ్చు. 6 అగ్నికి 8 ముఖాలు ఉంటాయి, 7 ముఖాలు ఉంటాయి. ఆ 7 ముఖాలు కూడా శక్తులకు సంబంధించినవి. అలాగే ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి స్వహ. స్వహ అనే పదానికి వ్యాహృతి ఏంటంటే నేనున్నాను. మనం అందరం కూడా ఎవరు చెప్పక్కర్లేదు నేనున్నానని, ఎవరికి తెలుసు, ఎవరంతా వాళ్ళకి తెలుసు అంతే. వాళ్ళు చదువు రావక్కర్లేదు, వాళ్ళకి ఏమీ తెలియక్కర్లేదు, నేనున్నానని ప్రతి వాడికి తెలుసు. నిద్ర లేవంగానే మొట్టమొదటి గుర్తుకొచ్చేది వాడి గురించే, ఎవరి గురించి గుర్తురాదు. ఆ తర్వాతే మిగతావి గుర్తుకొస్తాయి. మొదట్లో వాడిలో ఉన్న చైతన్యం మేల్కొంటుంది, అప్పటివరకు అది కూడా నిద్ర వదులుతుంది. నేను అనే చైతన్యం మేల్కోగానే వాడికి సంబంధాలన్నీ గుర్తుకొస్తాయి. చదువుకునేవాడికి అయితే ఇవాళ ఇది చదువుకోవాలి, ఉద్యోగం చేసేవాడికి అయితే ఇవాళ ఆఫీసులో ఇదంతా కంప్లీట్ చేయాలి, లేకపోతే ఇంకా ఇంట్లో హౌస్ వైఫ్ వాళ్ళు ఉన్నారనుకోండి, అబ్బో ఇవాళ చాలా పనులు ఉన్నాయి, ఇవన్నీ కంప్లీట్ చేసుకోవాలి. పిల్లలు అనుకోండి, పరీక్షలు ఉన్నాయి, ఏమేమి చదువుకోవాలి, పరీక్ష ఎలా రాయాలి, రకరకాలవన్నీ ఉంటాయి. అలాగే గురువుకి, గురువు చేతనత్వం ఎప్పుడు నిద్రపోదు, ఎప్పుడు మెలుగుగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు మృత్యుంజయులు, వాళ్ళకు కూడా ఈ యుగ ధర్మం ప్రకారం ఈ పనులు కంప్లీట్ చేసుకోవాలని ప్లాన్ ఉంటుంది. ఇవన్నీ కూడా స్వహా తనకి తాను గుర్తుండటం, తనకు తాను తెలుసుకోవటం అనేది ఉంటుంది. ఇక్కడ తర్వాత మనకు గాయత్రి మంత్రం మొదలవుతుంది. గాయత్రి మంత్రంలో తత్ సవితృవరేణ్యం, తత్ అంటే అందరికీ తెలిసిందే మీకు, తత్ అదిగో అది, అక్కడ అది పురుషుడు కాదు స్త్రీ కాదు అందుకని దాన్ని అది అన్నారు. అది ఆద్యశక్తి, దాంట్లోంచి అన్ని వస్తాయి. అది సవిత, తత్ సవితృవరేణ్యం, ఆ సవిత అనేదే అన్నిటికంటే గొప్పది, అదే వరించదగినది. అది మొదటి పాదం. ఈ మొదటి పాదం దీక్ష మనకు ఈ సమన్వయ అవతారం మనకు ఈ దీక్షలు ఇస్తాడనమాట. ఈ దీక్షలు ఏంటంటే నాలుగో దీక్ష వరకు ఇస్తాడు. నాలుగో దీక్ష తీసుకుంటే వాడు గురువు అయినట్టే. నాలుగో దీక్షలో ఏమవుతుంది అంటే, ఒకటో దీక్షలో ఏమవుతుంది, రెండో దీక్షలో ఏమవుతుంది, మూడో దీక్షలో ఏమవుతుంది, నాలుగో దీక్షలో ఏమవుతుంది అంటే, అది అంతా కూడా ఇనీషియేషన్కి సంబంధించి, అంటే దీక్షా ప్రకరణం అనే విడిగా ఉంది, దాంట్లో ఉంటుంది. మనం కారణ శరీరాన్ని తయారు చేసుకుంటాం, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. ఈ మొదటి రెండు మూడో దీక్షల్లో ఈ కారణ శరీరం వరకు అన్ని బాగా తయారవుతాయి. నాలుగో దీక్షలు ఏమవుతుందంటే కారణ శరీరం కూడా లేకుండా పోతుంది. కారణ శరీరం ఎప్పుడైతే పోతుందో ఇంకా వాడు పుట్టడానికి కారణాలు అంటూ ఉండవు, ఉండకుండా వాడు వాడు అంటే అర్థం ఇక్కడ ఆ దీక్ష తీసుకున్న వ్యక్తి గురు పరంపరలో ఒక కొత్తగా చేరిన మెంబర్గా హైరార్కీతో కలిసి పనిచేస్తూ ఉంటాడు. జస్ట్ అంటాడు అనమాట, గొప్ప అడెప్ట్ అయిపోలేదు ఇంకా, జస్ట్ ఈ ఆల్సో బికేమ్ ఏ మాస్టర్. అంటే ఒక గురువుని తయారు చేయటం అనేది ఈ సమన్వయ అవతారం చేసే పని. ఈ సమన్వయ అవతారం చేసే మొదటి ఈ నాలుగవ దీక్ష వరకు వీళ్ళందరినీ తీసుకెళ్ళటం అనేవి ఏవైతే ఉందో దానికి మొట్టమొదటగా గాయత్రి మంత్రంలో మొదటి పాదం ఒకటవ దీక్ష ఇస్తుంది. ఒకటవ దీక్ష అంటే ఏంటి, మామూలుగా మనం వేటి వేటిలకి లొంగి జీవిస్తూ ఉంటాం, తూలాధారం, స్వాధిష్టానం, మణిపూర్వకం, ఈ మూడు చక్రాల్లో మాత్రమే బతుకుతాం మనం. అంటే మన వ్యక్తిగతమైన కోరికలు, వ్యక్తిగతమైన ఆలోచనలు, వ్యక్తిగతమైన సుఖ సంతోషాలు, అంటే పూర్తిగా స్వార్థంతో ఉంటాం అన్నమాట. దీంట్లో మన కోరికల మీద మనకు, మన శరీరం మీద మనకు, అలాగే మన మనస్సు మీద మనకు, మన ప్రాణం మీద మనకు అదుపు రావాలి. మన శరీరం మీద అదుపు రావాలి. శరీరం ఎలా కావాలంటే అలాగే, ఎంతసేపు చేయాలంటే అంతసేపు చేయాలి. దీనికి ఏం చేయాలి, దానికి ఒక దీక్ష ఉంటుంది. అలాగే మన కోరికల మీద అదుపు రెండవ దీక్ష, అలాగే మన మనస్సు మీద అదుపు మూడవ దీక్ష. ఎప్పుడైతే ఇలాగ శరీరం మీద, మన కోరికల మీద, మనస్సు మీద ఒకటి రెండు మూడు దీక్షలు అవుతాయో, అప్పుడు నాలుగవ దీక్షలో ఈ మనస్సుకు అతీతంగా ఉండే పనిచేసే స్థితిలోకి గురువు ఈ సాధకుడిని ప్రమోట్ చేస్తాడు, ఆ దీక్ష ఇస్తాడు. ఈ దీక్ష ఇవ్వటం అనేది ఆయనైతే దీక్ష తీసుకునేవాడిలో పాత్రత పెంచుకుంటూ వెళ్తూ ఉండాలి. మన పాత్రతని నిరూపించుకోవాలి. గురువు దగ్గర నిలబడితే మన పాత్రని ఆయన చూసి దానికి తగ్గట్టే ఇస్తాడు తప్ప ఎక్కువ ఇవ్వడు తక్కువ ఇవ్వడు. లెక్కలు సరి చూసుకోవాలి అంటుంటారు సార్, లెక్కలు సరి చూసుకోవాలంటే అర్థం ఏదో తూకం వేస్తారు లేదా లెక్కలు కడతారని కాదు. మనలో ఉన్న ఆరా అంతా వాళ్ళు స్టడీ చేయగలరు. మనం స్టడీ చేయడం అంటే మళ్ళీ విడిగా ఏదో గంటలు తీసుకోవడం కాదు, అలా చూడంగానే అర్థమైపోతుంది మనం ఏం ఆలోచిస్తున్నాం, మనం ఏం చెయ్యాలని అనుకుంటున్నాం, మనం ఏం చేస్తాము, ఏం చేసాం, ఆ చేసిన వాటిలో మనం స్వార్థంగా చేసామా, పేరు కోసం చేసామా, లేదా మాయ చేయడానికి చేసామా, లేదా గప్పాలు కొట్టుకుంటూ సెల్ఫ్ బోస్టింగ్ అలాంటి వాటి కోసం చేసామా, లేకపోతే 10 మంది మెచ్చుకుంటారు కీర్తి ప్రతిష్టల కోసం చేసామా, లేదా బాగా డబ్బు సంపాదించుకోవచ్చని చేసామా, ఇలాంటివన్నీ ఒకేసారి తెలిసిపోతాయి. అలాంటివి ఏమీ లేవు వీడి దగ్గర అని తెలుసుకున్నప్పుడు దీక్షలో వాడికి ముందరకెళ్తూ ఉంటాడు. ఈ సమన్వయ అవతారంలో, సమన్వయ అవతారంతో కలిసి పనిచేయదలుచుకున్న వాళ్ళకి మెటీరియలిస్టిక్ గోల్స్ ఉండకూడదు, అది కండిషన్. మెటీరియలిస్టిక్ గోల్స్ అంటే ఏంటి, అదిగో అదేదో చేస్తాను నేను, దాంట్లో ఇంత సంపాదిస్తాను, ఇది అచీవ్ అవ్వాలి, ఇలాగ భౌతిక పరంగా ఏం గోల్స్ ఉండకూడదు. మరి ఏ గోల్స్ ఉండాలి అంటే తమసోమ జ్యోతిర్గమయ, అసతో మా సద్గమయ, మృత్యోర్ మా అమృతంగమయ అని చెప్పబడినది ఏదైతే ఉందో అదే వీళ్ళ గోలయ్యి ఉండాలి. మరి అలాంటప్పుడు మా లైఫ్ ఎలాగండి, మనం జీవించడం ఎలాగే? ఉద్యోగం వద్దా, ప్రమోషన్స్ వద్దా, కానీ వ్యాపారం చేసుకుంటుంది దాంట్లో డెవలప్మెంట్ వద్దా అంటే, దీనికి ఇంకో గురువు ఏం చెప్తాడంటే, ఇప్పటి వరకు ఉన్నాయి కొత్తగా ఏం పెట్టుకోక నెత్తి మీద, అవి అలా కంటిన్యూ చేయి. ఇప్పటి నుంచి మటుకు నువ్వు ఈ పనిలోకి దిగిపో. ఇప్పటికి అర్థమైంది కాబట్టి ఇంకా ఇప్పటి నుంచి ఈ పనిలో ఉండు. నువ్వు కొత్తగా ఏమి అడ్వెంచరస్గా ఏమి స్టార్ట్ చేయకు. కొత్తగా ఏమి ఒక వెంచర్ టేకప్ చేయకు. ఆయనంతటా ఆయన వెంచర్ చెయ్యి అంటే అది వేరు, మనంతట మనం ఏం చేయకూడదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఈ ఒకటో దీక్ష తీసుకుంటే ఏమవుతుంది? ఒకటో దీక్ష తీసుకుంటే ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చారు, ప్రతి ఒక్కరిలో కూడా జగద్గురు చేతనత్వం ఉంటుంది. ప్రతి ఒక్కరు కుల మత జాతి తర్వాత లింగ భేదం ఏమీ లేకుండా ఆడ మగ ఎవరైనా సరే, ఏ దేశంలో పుట్టినా ఏ మతం పాటిస్తున్నా అందరిలో కూడా ఈ జగత్ అంతటికీ గురువు ఎవరు అంటే పరబ్రహ్మమే. విడిగా ఇంకోటి కాదు, ఆయన్ని జగత్ అంతటికీ గురువు కాబట్టి జగద్గురువు అంటారు. ఆ జగద్గురువు చేతనత్వం ప్రతి ఒక్కళ్ళలోనూ ఉన్నది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, గాయత్రి మంత్రం చేసుకోవడంలో గాయత్రి మంత్రదీక్ష గురుదేవులు మనకు అనుగ్రహించిన తర్వాత రెగ్యులర్గా ఎంత గాయత్రి చేస్తామని ఆ రోజు మనం ఒప్పుకున్నాం, అంత గాయత్రి చేస్తుంటే మనలోకి మొట్టమొదటి జరిగే మార్పు ఏంటి, గురుచేతనత్వము అని ఉంటుంది. గురువు కాదు, గురుచేతనత్వం. ఆ గురుచేతనత్వం అనేది మనకు అవతరిస్తుంది, గురుచేతనత్వం అవతరిస్తుంది. ఒక్క నిమిషం అండి. హలో హలో ఈ గురుచేతనత్వం మనలోకి అవతరిస్తే హలో హలో గురుచేతనత్వం మనలోకి అవతరించడం అంటే మనం మనలో ఉన్న గురుచేతనత్వాన్ని మన చేతనత్వం చేరడం. మన మనసు ఇప్పుడు అక్కడ అక్కడ అటు ఇటు పోతుంది, అటు ఇటు పోకుండా మనలో ఉన్న గురుచేతనత్వం వైపుకి నడుస్తుంది అన్నమాట. అంతర్ముఖం అయ్యి మనలో ఎక్కడ ఉందో గురుచేతనత్వం, ఏ కేంద్రం నుంచి పనిచేస్తుందో అటు ప్రయాణం చేస్తుంది, అంతర్ముఖం అవుతాం. గాయత్రి మంత్రం రెగ్యులర్గా చేసుకుంటే మొట్టమొదటి దీక్షలో హలో హలో ఒక పావుగంట అరగంట ఆగి అరగంట ఆగి యుఎస్ నుంచి కావాలి. అందుకని మనలో ఉన్న గురుచేతనత్వంకి మన మనస్సు మన చేతనత్వం ప్రయాణించి మన గురుచేతనత్వం మనలో ఉన్న గురుచేతనత్వాన్ని అందుకుంటుంది, చేరుకుంటుంది. అలాంటిది మొట్టమొదట గాయత్రి మంత్రం చేయటం వల్ల వచ్చి మొదటి ప్రయోజనం అనొచ్చు, లేకపోతే మొట్టమొదటి సాధకుడు మొట్టమొదటిగా గమనించేది ఈ గాయత్రి మంత్ర మొట్టమొదటి పాదంలో జరిగే ప్రభావం వ్యక్తి మీద ఎలా ఉంటుందంటే, తనలో ఉన్న గురుచేతనత్వాన్ని దర్శింపజేసేటట్టుగా చేస్తుంది. తత్ గాయత్రి మంత్రం ఒక ట్రయాంగిల్, డౌన్వర్డ్ ట్రయాంగిల్, దాని మధ్యలో ఒక చుక్క వేసుకుంటే కనుక ఆ మధ్యలో బిందువు ఏదైతే ఉందో అది తత్. తత్ అంటే ఏంటి, సమస్తము ఏదైతే ఉందో అదే తత్ అంటే ఆద్యశక్తి. ఆ ఆద్యశక్తి మనలో గురు చేతనత్వంగా ఉంటుంది. గురువు అంటేనే ఏం చెప్తున్నాం, వెలుగునిచ్చేవాడు, చీకటిని పోగొట్టేవాడు, తమసోమ జ్యోతిర్గమయ, ఆ స్టేజ్కి తీసుకువెళ్తుంది గాయత్రి మొదటి పాదం. ఇంకా రెండో పాదంలో ఏంటంటే, భర్గో దేవస్య ధీమహి. భర్గ అనే శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి, ఆ దేవశక్తి మనం ధరిస్తాం. భర్గో దేవస్య ధీమహి, ధీ అంటే బాగా, ధీ అంటే బుద్ధి, మన యొక్క బుద్ధి, మన మా యొక్క బుద్ధులను సన్మార్గం మేము ప్రేరేపించుగాక అని అడుగుతున్నాం కదా. ఈ ప్రేరేపించే శక్తి ఎవరు? భర్గ అనే శక్తి. ఆ భర్గుడు అనే దేవశక్తి ఏదైతే ఉందో, ఆ రెండవ పాదం మనకు మాస్టర్ ఏం చెప్తున్నారంటే, కలశ స్థాపనప్పుడు అలాగే కలశాలతోటి ఊరేగిస్తాం, యజ్ఞం చేసే ముందు కలశ 108 కలశాలతోటి ఊరంతా అలా ఒకసారి కలశయాత్ర చేస్తాం. అలాగే ఇంకా మనం అపవిత్ర పవిత్రో అని పవిత్రీకరణ చేసుకుంటాం, అలాగే ప్రాణాయామం చేస్తాం. ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి అంటే రెండవ దీక్షకి సంబంధించినవి. ఈ రెండవ దీక్షలో మనకు ప్రాణశక్తి మొట్టమొదట దీక్షలో గురుచేతనత్వంతో అనుసంధానం వస్తుంది. రెండో దీక్షలో ఏమవుతుందంటే ప్రాణశక్తితో అనుసంధానం వస్తుంది. అది నీటికిను ప్రాణశక్తికి బోర్డంత దగ్గర సంబంధం ఉంది. మొట్టమొదటి మనం బాగా నీరసం వచ్చేసింది అనుకోండి, నీళ్ళు తాగంగానే ఓపిక వస్తుంది, అన్నం తింటాం, వీటిలన్నిటికంటే కూడా ఎఫెక్టివ్గా పనిచేసేది నీరే. నీరు తాగంగానే మనకు బోర్డంత రిలీఫ్ వస్తుంది ఇబ్బందిలోంచి. అలాగే మనకు శివుడికి అభిషేకం చేసే రుద్ర సూక్తం ఉంది, దాంట్లో నీరే భేషజంగా చెప్తాడు. నీరు భేషజం అంటే ఔషధం అన్నమాట. ఆ ఔషధం నీటి ద్వారా పనిచేసి మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. అందుకని ఏ రకమైన అనారోగ్యమైనా సరే నీటి ద్వారా తగ్గుతుంది. ఎప్పుడు ఈ నీటి ద్వారా వైద్య రూపుడైన భగవంతుడు రుద్ర రూపుడుగా పనిచేస్తూ ఉన్నాడు, పనిచేసి ఈ వ్యక్తి యొక్క అనారోగ్యం కాదు, ఈ వ్యక్తికి ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. ఇది మనం అందరం ఇప్పుడు చెప్పుకుంటున్నాం, నేను చెప్తున్నాను మీరు వింటున్నారు. మీరు ఎప్పుడైనా సరే టెస్ట్ చేసి చూసుకోండి, ఈ నీటి రూపంలో ఉన్న రుద్రుడు భగవంతుడు వైద్యుడిగా పనిచేసి నాకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు అని మంచినీళ్ళు తాగి చూడండి. ఆ నీళ్లు మీకు మనకు ఏ రోగం అయితే ఆ రోగానికి మందుగా పనిచేస్తాయి. అన్నిటికీ ఒకటే మందు అనమాట, సింగిల్ మెడిసిన్ ఏంటి? నీళ్లు. నీళ్లు కాదు, నీళ్ల రూపంలో ఉన్న భగవంతుడు రుద్ర రూపంలో ఉన్నవాడు వైద్యుడిగా పనిచేసి ఔషధంగా పనిచేసి మనకు ఆరోగ్యాన్ని చేకూరుస్తున్నాడు అని భావనతో నీళ్లు తాగితే అది ఎలాంటి రోగమైనా తగ్గిపోతుంది. అది మన వేదంలో చెప్పిన ప్రమాణం అనమాట, వేద ప్రమాణం. ఇంకా అలాంటి ప్రాణశక్తితో సంబంధం ఏర్పడుతుంది నీటిలో ఉన్న శక్తితోటి. అలాగే విశ్వంలో ఉన్న ప్రాణశక్తితోటి మనకు గాయత్రి మంత్రం యొక్క రెండవ పాదంతో సంబంధం ఏర్పడుతుంది. మొట్టమొదట గురుచేతనత్వంతో, రెండవది ప్రాణశక్తితో, ఇంకా మూడవది ఏంటంటే ధియో యోన ప్రచోదయ. మూడవది ధియో యోన ప్రచోదయ. ఇలాంటి మేము అందరం కలిసి ఆ సమన్వయ అవతారం యొక్క ప్రణాళికలో మేము పాలు పంచుకుంటాం అనేది మూడవ పాదం. ఈ రకంగా మనకు 1, 2, 3 పాదాలు గాయత్రి మంత్రం యొక్క పాదాలు మనం తెలుసుకుంటాం అనమాట. ఇదంతా ఎందుకు చెప్పుకుంటామంటే, మనందరం గాయత్రి చేస్తున్నాం కాబట్టి గాయత్రి మంత్రం యొక్క ఈ లక్ష్యం, గాయత్రి మంత్రం అవతారానికి సంబంధించిన ఈ రిలేషన్ అర్థమైతే మనం ఇంకా ఉత్సాహంగా గాయత్రి చేస్తాం. గాయత్రి ఆల్రెడీ చేస్తున్నాం, గాయత్రి చేస్తున్నాం, కాకపోతే మనకి ఇంకా కొంచెం ఉత్సాహం కలగాలనుకోండి. గాయత్రి చేయటం వల్ల ఇది వస్తుందా లేదా ఇంక దేని వల్ల వస్తుందా అంటే, గాయత్రి చేయటం వల్ల గురుచేతనత్వంతో అనుసంధానం రావడం అంటే గురువు గారు గాయత్రి చేస్తే సద్గురు సందర్శనం జరుగుతుంది. అదే మాస్టర్ సమన్వయ భాగవతంలో చెప్పారు, నారదుడు ఖచ్చితంగా మీకు దర్శనమిస్తాడు, నారదుడే మీకు గురువు, ఇవన్నీ చెప్పారు. ఇవన్నీ చెప్పింది ఎందుకు అంటే మనకు ఆ ఒక ప్రహ్లాదుడు, ఒక ధ్రువుడు అలాంటి వాళ్ళని తయారు చేశాడు నారదుడు. అలాగ మనం కూడా తయారయ్యి భగవంతుడిని గురించి బాగా తెలుసుకుని ఆ విషయం 10 మందికి చెప్పే బాధ్యత ఉంది కాబట్టి. అందుకని ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకుని ఏం చేయాలి మేము అనే ప్రశ్నకి ఆన్సర్ ఏంటంటే, మనం తెలుసుకోవడంతో పాటు మనలో గురుచేతనత్వం మనం తెలుసుకోవాలి. అది 10 మందికి చెప్పాలి. మనలో ఉన్న ఆ ప్రాణశక్తికి సంబంధించిన విషయం ఏంటో తెలుసుకోవాలి. అది 10 మందికి చెప్పాలి. అలాగే మనం కలిసి మెలిసి జీవిస్తూ మన వ్యక్తిగత స్వార్థం అనేది పక్కన పెట్టి సామూహిక ప్రయోజనాల కోసం మనం గ్రూప్ లివింగ్ అనేది ఏదైతే ఉందో, సహజీవనం ఏదైతే ఉందో దాన్ని పాటిస్తూ గాయత్రి యొక్క 3 పాదాలని మనం జీవితంలోకి అనువదించుకోవాలి. ఊరికే అది థియరిటికల్గా ఉండకూడదు, ప్రాక్టికల్గా రావాలి. దానికోసం మనం తెలుసుకుంటున్నాం అనమాట ఇదంతా. ఇంకా ఈ నిష్కళంక ప్రజ్ఞ లేదు, నిష్కళంక అవతారం ప్రకటన అవ్వాలంటే ఆల్రెడీ ఇట్ ఈజ్ అంటే రావటానికి చాలా సిద్ధంగా ఉన్నది. నిష్కళంక అవతారం రావటానికి సిద్ధంగా ఉంది. మరి ఎప్పుడు వచ్చేస్తుంది, ఏం జరగాలి, ఏం జరిగితే వస్తుంది అంటే వ్యక్తిగతమైన స్వార్థపరమైన కోరికలన్నీ వదిలేయాలి. అవి పదార్థ సంబంధమైనవి అసలు ఉండకూడదు. దానికి ఏం చెప్పారు, మీకు ఏమైనా కోరికలు ఉంటే వెంటనే తీర్చేసుకోండి, ఇంకా మళ్ళీ కొత్తగా కోరికలు అనేవి పెట్టుకోకండి. గురువు సేవా కార్యక్రమం అనే కోరిక తప్ప ఇంకేం ఉండకూడదు. దివ్యకాంతి వైపు మనందరం నడవాలి అనే ఆకాంక్ష ఉండాలి మనకు. సామూహికంగా జీవించడం అనేది ప్రాక్టీస్ చేసుకోవాలి. దానికే మంత్రం వేసుకుని అన్నం తినమన్నారు. మొట్టమొదట ఎవరైతే ఈ మంత్రం వేసుకుని అన్నం తింటారో వాళ్ళకి గురువుగారు ఆకాశంలో అలాగ ఒక మేఘంలాగా ఉంచిన గాయత్రి మంత్రశక్తిని వాడుకోవడానికి వాళ్ళకి అది అందుతుంది అని కూడా చెప్పారు. కాబట్టి గురువుగారు ఆల్రెడీ 2 కోట్ల గాయత్రి చేసి ఉంచిన ఆ శక్తిని మనం కనెక్షన్ పెట్టుకోవాలి అంటే ఏం చేయాలి, ఏ రోజుకి ఆ రోజు అన్నం తినే ముందు ఖచ్చితంగా ఆదివారం ఇదిగో ఈ యంత్రము, సోమవారం ఇది యంత్రము, ఆ యంత్రాన్ని బాగా గమనించండి, ఆ యంత్రంలో ఉన్న అంకెలన్నీ కూడండి, ఎటువైపు నుంచి కూడినా అదే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం తీసుకుందాం, బుధవారం 24 వస్తాయి ఎటు కూడిన, బుధవారం 24 వస్తే మంగళవారం 23 వస్తాయి, సోమవారం 18 వస్తాయి, ఆదివారం 15 వస్తాయి, 3 పెరుగుతూ వస్తాయి. ఎటుకుంటే అలాగే ఉంటే ఆ అంకె యొక్క ఇంపార్టెన్స్ ఏమిటో కూడా పట్టుకోవాలి. ఉట్టే ఊరికే ఇక్కడ 15 వచ్చాయి, ఇక్కడ 18 వచ్చాయి, ఇక్కడ 21 వచ్చాయి, ఇక్కడ 24 వచ్చాయి, గురువారం 27 వచ్చాయి, శుక్రవారం 30 వస్తాయి, శనివారం 33 వస్తాయి. ఈ లెక్క బాగానే ఉంది. ఆ అంకెల్ టోటల్లో ఏమన్నా రహస్యం ఉందా ఆలోచించాలి. కాదు, ఊరికే అన్ని స్పూన్ ఫీడింగ్లా కాకుండా అది ఆలోచించాలి. ఆ యంత్రం వేసుకుని సామూహికంగా తినాలి. ఎవరింట్లో వాళ్ళు కూర్చుని తింటాం, మరి ఏం చేస్తాం, ఉద్యోగాలు అడావిడది. కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు నెలలో 2 రోజులు కలుసుకుని ఆదివారాలు, సెకండ్ సాటర్డే లాస్ట్ సాటర్డే, లేకపోతే సెకండ్ సండే ఫోర్త్ సండే ఇలా కలుసుకుంటాం. కొన్ని కలిసి కూర్చొని కాసేపు గాయత్రి మంత్రం జపం చేయడం, చిన్నగా విశ్వ ఏకీకరణ సాధన అలాంటి యజ్ఞం అవి చేసుకోవడం, కలిసి భోజనం చేయడం, డిస్పర్స్ అవటం, ఇలాగన్నా చేసుకుంటూ మనం సామూహికంగా ఉండటానికి మనం మెల్లిమెల్లిగా ప్రయత్నం చేస్తూ ఉండే కొద్దీ మనం ఈ కార్యక్రమంలో బాగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళం అవుతాం. ఇలా చేస్తే ఈ మాత్రం దానికే మళ్ళీ బోలెంత మార్పు వస్తుందా అంటే ఖచ్చితంగా వస్తుంది. అసలంటూ ఒక పెద్ద నది ఉందనుకోండి, దాన్ని మొట్టమొదటికి వెళ్ళి చూస్తే ఏమవుతుంది, అక్కడ 2-3 చుక్కలు తప్ప ఏం కనబడవు. గంగోత్రి దగ్గరికి వెళ్ళాం, యమునోత్రి వెళ్ళాం, లేకపోతే ఇంకా మహాబలేశ్వరం వెళ్ళాం, ఎక్కడికి వెళ్ళి చూసినా ఒకటే, అక్కడ ఏముంటుంది, చుక్కలు చిన్న చిన్నగా పడుతూ ఉంటాయి, అలా 1, 2, 3 చుక్కలు పడతాయి తప్ప అక్కడ పెద్దగా ఏమి ఉండవు. అందుకని మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే స్మాల్ బిగినింగ్. ఆ స్మాల్ బిగినింగ్ ఎవరు మొదలెడతారంటే మనమే. ఎవరు గురించి ఆలోచించకూడదు. నీకు తెలిసిందా అయితే నువ్వు వెంటనే మొదలు పెట్టేసి, వాళ్ళు రావాలి, వీళ్ళు రావాలి, వాళ్ళు వస్తే బాగుంటుంది, వీళ్ళు వస్తే బాగుంటుంది, వాళ్ళందరూ నాకు తెలిసిన ఈ 10 మంది వస్తే చాలా బాగా ఉంటుందండి, వీళ్ళెవరో కొత్త వాళ్ళు, వీళ్ళకి మనకి ఇంకా అంత రేపో లేదు, అలాంటివి పెట్టుకోకూడదు. ఇది వరకు లేదు రేపో, ఇప్పుడు వచ్చింది కదా, ఇప్పుడు వచ్చిన తర్వాత వీళ్ళు ఆ రేపో వాళ్ళతో పెట్టుకోవాలి. మానవీయ సత్సంబంధాలు ఏర్పరచుకోవాలంటే అసలు ఏం చేస్తే మానవీయ సత్సంబంధాలు వస్తాయి, అది వస్తే తప్ప ఈ అవతార ప్రకటీకరణ జరగదు. మానవీయ సత్సంబంధాలు రావాలంటే అంతకు ముందు రావాల్సింది ఏంటంటే, ఎక్కడైనా సరే ప్రతి ఇంట్లో, ప్రతి ఊళ్ళో, ప్రతి స్టేట్, అంటే స్టేట్ అంటే మనకి ఇక్కడ రాష్ట్రం, అదే యునైటెడ్ అమెరికా, అదే యుఎస్లో అనుకోండి, అక్కడ ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క కంట్రీ అక్కడ, అలాగా ప్రతి చోట శాంతి నెలకొల్పబడాలి. ఏం చేస్తే శాంతి వస్తుంది అది ఆలోచించాలి ప్రతి వాళ్ళు. మాస్టర్ ఒక చోట చెప్తారు, అందరూ నిశ్శబ్దమని అరుస్తున్నట్టు గట్టిగా, అందరూ అరుస్తుంటే ఇక నిశ్శబ్దమే ఉంది, అంత శబ్దమే కదా. ఎక్కడైతే మాట్లాడకుండా కూర్చుంటారో అక్కడ నిశ్శబ్దం ఉంటుంది. సో ఎక్కడ శాంతి ఉంటుంది అంటే శాంతి ఉన్న చోట శాంతి ఉంటుంది. కాబట్టి లెట్ ద లార్డ్ ఆఫ్ పీస్ డిసెండ్ ఇంటు అవర్ హార్ట్స్, లెట్ ద లార్డ్ ఆఫ్ పీస్ డిసెండ్ ఇంటు అవర్ మైండ్స్, లెట్ ద లార్డ్ ఆఫ్ పీస్ డిసెండ్ ఇంటు అవర్ బీయింగ్, లెట్ ద లార్డ్ ఆఫ్ పీస్ డిసెండ్ ఇంటు అవర్ హౌస్ అని మనం గనక చాలా శ్రద్ధగా కనుక పిలిస్తే తప్పకుండా శాంతి అనేది నెలకొల్పబడుతుంది. అంతే, ఐ ఇన్వైట్ పీస్ ఇంటూ ఆల్ మై ప్లేన్స్ ఆఫ్ కాన్షియస్నెస్, నా చేతనత్వ స్థాయిలన్నింటిలో కూడా ఆ పరమ ప్రశాంతత అవతరించుగాక. భగవంతుడు శాంతి స్వరూపుడు కదా, కిందసారి చెప్పుకున్నాం మనం, మీరు పాడారు కూడా, పరమ శాంతి సుఖ నిధాన దివ్య రామనామ, అంటే పరమశాంతి ఉంటుంది. ఆ పరమశాంతి ఏదైతే ఉందో, ఆ పరమశాంతి స్వరూపుడైన భగవంతుడిని నాలోకి ఆహ్వానించు, నీ దివ్యమైన సాన్నిధ్యాన్ని నాకు ప్రసాదించు. ఎంత బాగా పలుకుతారంటే మనం అడగటమే తరువాయి, వెంటనే వస్తుంది ఆశ. నాకు కొత్తల్లో, అంటే మాస్టర్ పరిచయం కొత్తల్లో జరిగిన సంఘటన చెప్తాను. మా ఇంటి దగ్గర పక్కన శనివారం ఒక 100 నుంచి 200 గొర్రెల్ని మేకల్ని పక్కన పెట్టేవాళ్ళు వాళ్ళు. ఆ తర్వాత ఆదివారం తింటారు కదా, దానికోసం తీసుకెళ్ళిపోయేవాళ్ళు. అక్కడ పక్కన పెడితే అవి విపరీతంగా పాపం బాగా అరిచేవి. ఒకరోజు బయటకు వచ్చి నేను అక్కడి నుంచి, నువ్వు కరుణాస్వరూపుడు కదా బుద్ధ భగవాన్, నీ కరుణని వర్షించి వీటిని బాధను పోగొట్టు అని అక్కడి నుంచి కాసేపు అలా చేసుకుని ఇంట్లో వెళ్ళిపోయాను. ఆ తర్వాత నుంచి అసలు ఇప్పటివరకు ఇన్నేళ్లలో ఈ చాలా ఏళ్ళు గడిచాయి, ఇంకెప్పటికీ అక్కడికి గొర్రెలు తీసుకురావడం కానీ మేకలు తీసుకురావడం కానీ చేయలేదు. ఆ ఏరియా అంతా కూడా ఆయన యొక్క ప్రభావంతో అక్కడ ఎక్కడైతే స్లాటర్ హౌస్కి తీసుకెళ్లేవన్నీ ఉన్నాయో అక్కడి నుంచి పోయే అంత మొత్తం, ఇంకెక్కడన్నా జరిగి ఉండొచ్చు అలాంటి కార్యక్రమం, అక్కడ మటుకు జరగలేదు. మనం పరమ ప్రేమ స్వరూపుణ్ణి, పరమశాంతి స్వరూపుణ్ణి, పరమానంద స్వరూపుణ్ణి ఆహ్వానిస్తున్నానంటే ఖచ్చితంగా వస్తాడు. అలాగ మనం శాంతి అనేది మొట్టమొదట అంతా ఎస్టాబ్లిష్ చేయటానికి మన ప్రయత్నాలు ఉండాలి. ప్రపంచ శాంతిని ఉద్దేశించి మనం గాయత్రి చేయాలి, ప్రపంచ శాంతిని ఉద్దేశించి మనం అనుగ్రహ మాలా మంత్రం చేయాలి, లేకపోతే ప్రపంచ శాంతిని ఉద్దేశించి మనకి ఏది గురువు ఇచ్చాడో, ఒక్కొక్కరికొక్క గురువు ఉండొచ్చు, అందరికీ ఆర్కే గురువే అనుకోకర్లేదు, ఒకవేళ అలా ఉన్నా కూడా అలాగా కూడా చెయ్యొచ్చు. అలా కాదు, మాస్టర్ చెప్పింది ఇదిగో ఇది ఖచ్చితంగా దీనికోసం ఇచ్చారు అని తెలిసినప్పుడు అదే చెయ్యాలి. ఇది మనం దృష్టిలో పెట్టుకుని అందరం కలిసి సన్మార్గములో పయనించడముగాక అనే ఆలోచన వచ్చేటట్టు చేసేది గాయత్రి మంత్రం యొక్క 3వ పాదం, అది 3వ దీక్ష. ఈ రకంగా మనకు గాయత్రి మంత్రం అవతారం భూమి మీద ప్రకటించబడటానికి కావలసిన మానసిక స్థితినిస్తుంది. గాయత్రి మంత్రం మనం ఈ భావంతో చేసుకోవాలి, రాబోయే జగద్గురు యొక్క అవతార ప్రకటీకరణకు నన్ను తయారు చెయ్యి, నాలో గురుచేతనత్వంలోకి నేను ప్రయాణించాలి. అంతర్యాత్ర కదా, మన లోపలికి మనం ప్రయాణించాలి. గురువు చేతనత్వం ఎక్కడుందో నాలో, అక్కడికి నేను చేరుకోవాలి, ఆయన చేరుకోవాలి, గురుచేతనత్వంతో అనుసంధానం రావాలి. నాలో ఉన్న గురుచేతనత్వంతో నేను అనుసంధానం అవ్వాలి. అలాగే రెండోది ఏంటి, ఈ ప్రాణశక్తి గురువుల యొక్క పనికి ఉపయోగపడాలి. అందుకని నా వ్యక్తిగత ప్రాణశక్తి విశ్వవ్యాప్తమైన ప్రాణశక్తితోటి అనుసంధానం అవుతుందన్నమాట అలా అనుకుంటే. మూడోది, ఇలాంటి ఆలోచన ఉన్న మేమందరం కలిసి సామూహికంగా జీవిస్తాము, జీవిస్తూ సామూహికంగా విశ్వంలో దాచి ఉంచబడిన గురువుదేవుల యొక్క తపశ్శక్తి అంతటినీ కూడా రాబోయే అవతార ప్రకటనీకరణకి వాడుకోవడానికి కావలసినట్టుగా మేము సామూహికంగా జీవిస్తూ మంత్రం వేసుకొని, యంత్రం వేసుకొని, అలాగే తతశ్చా విరభూ సాక్షాత్ అదొకటిను అత్యుతానంత గోవింద ఈ మంత్రాలు చెప్పుకుంటూ మేము సామూహికంగా భోజనములు చేస్తాము. ఈ ప్రయత్నాలు చేస్తేనే సంతోషిస్తాడు గురువు. అంతే తప్ప చాలా బాగా చెప్పారు మాస్టర్ అని చెప్పట్లు పట్టడం, మెచ్చుకోవడం చేస్తే వాళ్ళకి ఏమీ నచ్చదు. ఎందుకు నచ్చదంటే ప్రాక్టికల్స్ ఇవన్నీ తీరి కాదు. అలా చేస్తూ మనం ఒకరోజు మొత్తం కొన్ని గంటలు ఇలా గడిపితే నెలలో రెండు సార్లు ఉన్నా అప్పుడు మనం మెల్లిమెల్లిగా తెలియకుండానే ఇది అంతా కూడా స్ప్రెడ్ చేయగలము. ఇది స్ప్రెడ్ చేయడానికి ఇంకొక టెక్నిక్ ఏంటంటే, ఎక్కడైతే మనం సామూహికంగా కలిసామో, ఎక్కడైతే సామూహికంగా యజ్ఞం చేయటం, సామూహికంగా గాయత్రి మంత్రం కానీ అనుగ్రహమాల మంత్రం కానీ జపం చేయటం, అలాగే యజ్ఞం చేయటం, రెండోది మూడోది ఏంటి, యంత్రం వేసుకొని మంత్రం చెప్పుకుంటూ అన్నం తినటం, ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈ కార్యక్రమం ఒక బీజంగా పనిచేస్తూ ఇది వృద్ధి చెందాలి అనే భావనతో చెయ్యాలి. ఇది ఎన్నో చోట్ల ఇలా జరగాలి. ఈ భూమి మీద ఎక్కువ చోట్ల ఇలా ఆలోచించే వాళ్ళు భూమి మీద ఎక్కడెక్కడ ఉన్నా సరే వాళ్ళు ఈ ఆలోచనా తరంగాల్ని అందుకోవాలి. వాళ్ళు కూడా ఇలాంటిది ఇంప్లిమెంట్ చేయాలి వాళ్ళ దేశంలో, వాళ్ళ ప్రదేశంలో. సపోజ్ హైదరాబాద్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు, విజయవాడలో చేయట్లేదు. అలా అనుకుని చేస్తే ఏమవుతుందంటే విజయవాడలో అలా ఆలోచించగలిగిన వాళ్ళకి కూడా అనిపిస్తుంది ఇలా చేస్తే బాగుంటుందేమో అని, వాళ్ళకి తెలియకుండానే చేస్తారు. కాబట్టి మనం ఏదో చేసుకుని గబగబా చేతులు దులిపేసి వెళ్ళిపోతున్నామని కాకుండా మనం జపానికి కూర్చున్నప్పుడు ఇలాగే ఇంకో చోట కూడా జరుగుగాక, ఇలాగే భూమి అంతా కూడా జరుగుగాక, అలాగే యజ్ఞం చేస్తుంటే ఇలాంటి యజ్ఞం చేయాలని ఆలోచన ఇంకా భూమి మీద ఉన్న వాళ్ళు చాలామందికి రావాలి, అలాగే యంత్రము మంత్రముతో పాటు భోజనం చేయాలి అనే ఆలోచన ఇంకా చాలామందికి రావాలి, ఇది దానికి విత్తనంలాగా పనిచేస్తుంది అనే భావనతో మనం ఆ కార్యక్రమం చేయాలి. అలా చేసుకుంటే ఏమవుతుందంటే ఖచ్చితంగా ఈ గాయత్రి మంత్రం రాబోయే అవతార ప్రకటీకరణకి మనం గురుదేవులు ఇచ్చిన పద్ధతిలో ఉపయోగించుకుంటూ వారి కార్యక్రమానికి మనం కూడా వృతాభక్తిగా పనిచేసిన వాళ్ళం అవుతాం. అందుకని ఆ రాబోయే అవతారం యొక్క ప్రతినిధులు ఎలా ఉంటారు అంటే, కాంతి ఒకటి అంటే ఇల్యూమినేషన్. ఇల్యూమినేషన్ అంటే పెద్ద కాంతి అని చెప్పుకోవచ్చు, పెద్ద అని అక్కర్లేదు కాంతి. ఇది పూర్వకాలంలో ఉన్న దీపాలకి ఇప్పుడు భూమి అంతా వెలుగుతున్న దీప కాంతులకి ఎంత తేడా ఉంది. సో బుద్ధుడి యొక్క ప్రభ ఇంకా ఎక్కువగా అవుతూ ఉన్నదంటానికి ఇది గుర్తు అనమాట. ఈ కాంతికి బుద్ధుడు ప్రతీక. ఇదివరకు లైట్లు పెట్టుకోవాలంటే కరెంటు చాలా తక్కువగా ప్రొడ్యూస్ అయ్యేది, చాలా కష్టం. ఇప్పుడు విచ్చలవిడిగా మనం లైట్లు వేస్తున్నాం. రెండోది ప్రేమ. దీనికి క్రీస్తు ప్రతినిధి. ఈ ప్రేమ అనే పదం విశ్వవ్యాప్తంగా అందరూ వాడుతున్నారు. ప్రేమతో కూడిన సంబంధాలు బాగా మెరుగవుతున్నాయి. అలాగే మూడోది శక్తి. ఈ రాబోయే సమన్వయ అవతారం దీనికి ప్రతినిధి. దేనికి ప్రతినిధి? శక్తి అనే దానికి ప్రతినిధి. కాంతి అనే దానికి ప్రతినిధి ఏమో బుద్ధుడు. ఈజ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇల్యూమినేషన్. బుద్ధ ఈజ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇల్యూమినేషన్. అలాగే క్రైస్ట్ ఈజ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ లవ్. అలాగే సమన్వయ అవతారం ఈజ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ విల్ పవర్, సంకల్ప శక్తి అనమాట. అతని యొక్క మొదటి పని గురుచేతనత్వ అవతరణ. అందుకని రాబోయే సమన్వయ అవతారం మొట్టమొదటి చేసే పని ఏంటంటే గురుచేతనత్వ అవతరణ. మీరు అందరూ గమనిస్తే మాస్టర్ కార్యక్రమాల్లో 1970 చివరిలో మాస్టరు ఆంధ్రప్రదేశ్ వచ్చారు. మాస్టర్ అంటే డాక్టర్ మారెళ్ళ శ్రీరామకృష్ణ గారు వచ్చి మొట్టమొదటిగా అనంతపూర్లో రామాలయం, అక్కడ యూనివర్సిటీ క్వార్టర్స్లో రామాలయంలో వాళ్ళ చెల్లెలు వాళ్ళందరి చేత గాయత్రి యజ్ఞం చేయించేవారు. లక్ష్మి విశ్వనాథ్ వీళ్ళందరూ ఉండి యజ్ఞం చేసేవాళ్ళు. మెల్లిగా చిన్నగా ఒకళ్ళు ఇద్దరు సమూహాలతో జస్ట్ అప్పుడే బిగినింగ్, గాయత్రి మంత్రం చేసుకొని అందరినీ ప్రోత్సహించేవారు. ఆ తర్వాత 79 చివరిలో అక్టోబర్ ఆ ప్రాంతంలో గుంటూరు వచ్చేసారు. గుంటూరులో టీజేపీఎస్ కాలేజీలో ఇంకా ఉద్యోగంలో చేరలేదు, అక్కడ ఉన్నారు. అక్కడ ఉన్నప్పుడు మెల్లిమెల్లిగా ఆ పక్క వాళ్ళు ఈ పక్క వాళ్ళు పరిచయం అవడం, గాయత్రి యజ్ఞం సంక్షిప్త హవన విధి అనే రూపంలో పుస్తకం వేశారు. ఆ తర్వాత కల్పసాధన అని గురువుగారు ఇచ్చిన పుస్తకం పెద్దదోడు ప్రింట్ చేశాడు. అక్కడి నుంచి మెల్లిగా ఒక్కొక్క ఊరు వెళ్ళడం, అక్కడ గాయత్రి మంత్రం గురించి చెప్పడం, గాయత్రి యజ్ఞం గురించి చెప్పడం, ఇలాగా గురువుగారి కార్యక్రమాల్లో ముఖ్యంగా గాయత్రి మంత్రం, గాయత్రి యజ్ఞం అనేది బాగా ప్రచారం చేశారు. చేసి 80 వరకు అలా చేసి 80 నుంచి 90 వరకు అలా చేశారు 10 పాటు. ఆ తర్వాత 90 నుంచి మీరు గమనిస్తే గురుతత్వాన్ని చెప్పడం మొదలెట్టారు. గురు బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఆ మొట్టమొదటి శ్లోకాన్ని అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః అనే రెండవ శ్లోకాన్ని చాలా విస్తృతంగా చెప్పడం మొదలెట్టారు. కాబట్టి ఈ సమన్వయ అవతారం అనేది ఏదైతే ఉందో, ఆ శక్తి సంకల్ప శక్తికి సంబంధించిన అవతారం ఏదైతే ఉందో, అది చేసే మొదటి పని ఏం చెప్పారు, గురుచేతనత్వ అవతరణ. సమన్వయ భాగవతం చదవండి. ముఖ్యంగా మాస్టర్ పుస్తకాలతో టచ్ ఉన్న మిస్టర్ కిషోర్ ఒకడు, అలాగే తేజ వీళ్ళకి, అంటే మిగతా వాళ్ళ దగ్గర ఆ పుస్తకాలు ఉంటాయి ఉండవు, కానీ ఈ పదాన్ని నేను 2-3 సార్లు ఎందుకు చెప్తున్నానో, మీరు సమన్వయ భాగవతం చదవండి, చూచాయిగా అర్థం అవుతుంది. అదేంటంటే మొదటి పని గురుచేతనత్వ అవతరణ, మూడో అవతారం రాబోయే సమన్వయ అవతారం శక్తికి ప్రతినిధి. ఆ శక్తికి ప్రతినిధి అయిన ఈ సమన్వయ అవతారం యొక్క మొదటి పని గురుచేతనత్వ అవతరణ. ఇది త్రిభుజంలోని బిందువు. తత్ సవితుర్వరేణ్యం, తత్ అనేది ఈ బిందువుకు సంకేతం. ఇది మొదటి దీక్ష. కాబట్టి గురుచేతనత్వ అవతరణ గురించి ఎన్నో లెక్చర్లు ఇచ్చారు మాస్టర్, గురువు అంటే ఎవరు అనే దాంట్లో. ఆ గురువు అంటే ఎవరు అనే దానికి ఇచ్చిన లెక్చర్లు అన్నింటిలోనూ ఈ త్రికోణంలో ఉన్న బిందువు గురించి చెప్తున్నారు అని గుర్తుపెట్టుకోవాలి. సర్వానందమయ కాదు, సర్వసిద్ధిప్రద చక్రం, శ్రీచక్రంలో అది చెట్ట చివరిది, మధ్యలో బిందువు కాకుండా చుట్టూ ట్రయాంగిల్ ఉండి మధ్యలో బిందువు అన్న మొత్తాన్ని ఏమంటాం, సర్వసిద్ధిప్రద. ఆ సర్వసిద్ధిప్రదలో ఇంకా లోపలికి వెళ్తే సర్వానందమయ అది బిందువు. ఆ సర్వానందమయమైనది ఏదైతే ఉందో అది తత్ అంటే, దాని గురించి చెప్తాడు ఈ శక్తి యొక్క అవతార ప్రతినిధి అన్నారు. ఆ మాట గుర్తుపెట్టుకుని సమన్వయ భాగవతం చదివి చూడండి. ఆ సమన్వయ భాగవతంలో చెప్తున్న అంశాలు తేజ కానీ కిషోర్ కానీ ఇంకా ఎవరైనా చదివితే వాళ్ళు కానీ దీనికి సంబంధించిన ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తుపెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి, దీన్ని దాన్ని పక్క పక్కన పెట్టి చదివి చూసుకోండి. అప్పుడు మెల్లిమెల్లిగా మనకు ఒక కొత్త విషయం స్ఫురిస్తుంది. ఆ స్ఫురించిన విషయం మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఈ రకంగా గాయత్రి మంత్రాన్ని గురువు దర్శనం చేయటానికి, మనకు మనలో ఉన్న గురువుని దర్శించడానికి గాయత్రి మంత్రం ఎలా ఉపయోగపడుతుంది ఇక్కడ చెప్పడంతో పాటు, మన ప్రాణశక్తి సూర్యుల్లో ఉన్న శక్తితో ఏకం అవటానికి, సూర్యజ్ఞానంలో ఇచ్చారు గురువు గారు, మనలో ప్రాణశక్తి సూర్యుల్లో ఉన్న ప్రాణశక్తితో అనుసంధానం అయినప్పుడు పరిస్థితులన్నీ మార్చి వేయగలిగే శక్తి సాధకుడికి వస్తుంది, అదే గాయత్రి సిద్ధి అని. ఆ రెండో దీక్షలో అది వస్తుంది. ఇంక మూడో దీక్షలో అందరం సామూహికంగా జీవించడం, మనందరం కూడా తెలిసినా తెలియకపోయినా గాయత్రి పరివార్ అనే పెద్ద సంస్థతోటి అనుబంధం ఉన్నవాళ్ళం. అలాగే మిషన్ ఆర్కే అనే సంస్థతో అనుబంధం ఉన్నవాళ్ళు. గ్రూప్ ఎంత అనేది అనవసరం, గ్రూప్ అంటే గ్రూపే, రెండు కంట ఎంత ఎక్కువ ఉన్నా అది గ్రూపేట. సంస్కృతంలో ఏకవచనం, ద్వివచనం, బహువచనం ఉంటాయి. ఏకవచనం అంటే ఒకడు, ద్వివచనం అంటే ఇద్దరు, బహువచనం అంటే ఇద్దరు కంటే ఎంత ఎక్కువ ఉన్నా అది బహువచనం. అలాగే మనం ఎంతమంది ఉన్నాం అనేదంటే ఖచ్చితంగా గ్రూప్ ఉన్నాం. ఈ గ్రూప్ అంతా కూడా అవతార ప్రకటీకరణకి పనిచేయటానికి గాయత్రి ఇదిగో ఇలా ఉపయోగిస్తుంది ఒకటైతే, రెండోది ఆ వచ్చే అవతారం ఏ శక్తిని ఉపయోగించుకొని పనిచేస్తుందో ఆ శక్తి యొక్క పరిచయం మనకు అనుగ్రహమాల మంత్రం ద్వారా మాస్టారు మన మీద ప్రేమతో అందించారు. కాబట్టి గాయత్రి మంత్రం చేయాలా, అనుగ్రహమాల మంత్రం చేయాలా అనేది ఏమీ డిస్కషన్ లేదు ఇక్కడ. గాయత్రి మంత్రం చేస్తే రాబోయే శక్తి అవతార ప్రతినిధి ఎవరైతే ఉన్నాడో ఆయన ద్వారా గురుచేతనత్వంతో సంబంధం, ఆయన ద్వారా ప్రాణశక్తితో సంబంధం, ఆయన ద్వారా సామూహికంగా జీవించడం అనేది వస్తూ అనుగ్రహమాల మంత్రం చేయటం వల్ల ఆ వచ్చే అవతారం ఏ శక్తితో పనిచేస్తూ ఉన్నాడో ఆ శక్తితో మనం కూడా సంబంధం ఏర్పరచుకుంటాం. కాబట్టి ఆయన పనులు మనం కూడా సులువుగా పార్టిసిపేట్ చేయగలం ఆయన పనుల్లో. ఆ నాలెడ్జ్ లేదనుకోండి బాగుందని ఊరుకోవడమే తప్ప చేసేది ఏముండదు, అలా ఉండకూడదు. యాక్టివ్ పార్టిసిపేషన్ కావాలంటే అనుగ్రహమాల మంత్రం కూడా చేయాలి, గాయత్రి మంత్రము చెయ్యాలి. అదేంటి రెండు చేయాలంటే ఖచ్చితంగా చెయ్యాలి. ఈ విషయాలన్నీ జాగ్రత్తగా అవగాహన చేసుకుందాం, చక్కగా శ్రద్ధగా రాబోయే అవతారం ఎంత తొందరగా వస్తే బాగుండు, మా అందరికీ కూడా అంత తొందరగా ఈ పరిణామక్రమం గురించి, ఈ పరిణామక్రమంలో ముందరకు వెళ్ళటం గురించి, భూమి అందరూ ఉద్ధరించబడటం గురించి మా అందరికీ కూడా, గురువులకి ఎంత వేదన ఉందో మాకు కూడా అది బాగా అర్థం అవ్వాలి, అర్థమయ్యి మేము కూడా బాగా పనిచేయాలి అనే ఒక సంకల్పం ప్రతి వాళ్ళల్లో ఉండాలి. ఇది కోరిక కాదు, ఇది ఒక విష్ కాదు, మనకు సంబంధించిన ముఖ్యమైనది. అందుకని బాగా గుర్తుపెట్టుకోండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయందాం న్యాయ్యేణ మార్గేణ మహిం మహిషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తా సుఖినో భవంతు, లోకాః సమస్తా సుఖినో భవంతు, లోకాః సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.